ఈనాడు ఇక్కడ కలిసి ఉన్న మనము, వచ్చినటువంటి వాళ్లము సాయి పిలుపును అందుకుని వచ్చాము. సాయి పిలుపు అంటే మీకు తెలుసు కదా, కొంచెం అది అవగాహన చేసుకోండి. చాలా మందికి సాయి పిలుపు అంటే అర్థం తెలియదు. సాయి చెప్పాడు దాని గురించి. మీరు సాయి చరిత్ర చదువుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి అతని గురువు, మహారాష్ట్రలో ఉన్నటువంటి అతని గురువు, నువ్వు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీకు నీ గురువు లభిస్తాడు అని చెప్తాడు. 12 ఏళ్ళు జరిగిపోతాయి ఈ సంఘటనలు జరిగి. అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నాను నేను. మీరు వింటారు, చదువుతారు, గమనించండి, అవగాహన చేసుకో. ఈ సాయి పిలుపు రెండు రకాలుగా మనం సాయి యొక్క చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాలకి పూర్వమే సాయి దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సంవత్సరాలకి పూర్వమే ఇది గమనించుకున్నారా మీరు? సాయి చరిత్రలో ఈ విషయం నేను మళ్లీ మళ్లీ మీకు ఇది చెప్పక్కర్లే. అంటే మీరు సాయి దగ్గరికి వచ్చారు అంటేనే అర్థం ఏంటి అంటే, ఎక్కడో ఆయన పిలిచాడు, ఆయన పిలవకపోతే మీరు రాలేరు. చాలా సార్లు సాయి ఇంకో మాట అంటాడు, మీకు వచ్చే కష్టాలు కూడా నా విజిటింగ్ కార్డ్ చేయండి, అత వెళ్ళంగా సుఖంగా ఉంటే దేవుడు ఏంటి, దయ్యం ఏంటంటాం. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు, చాలా పెద్ద నర్సింగ్ హోమ్ వాళ్ళది. అప్పుడు నేను బీఎస్సీ చదువుతున్నాను కాశీలో. నేను ఈ గాయత్రి గురువు గారు ఇది చెప్తా ఉంటే, దేవుడు ఏంటి, దయ్యం ఏంటి, నువ్వు సైన్స్ చదువుతున్నావు, ఇచ్చి మాటలు మాట్లాడుకుని అంతా మనమే చేసుకుంటాం, దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడో అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. తెలుసుగా ఎలా మాట్లాడతారు, అలా మాట్లాడాడు. నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను, 16-17 ఏళ్ళు నాకు. సడన్ గా ఇద్దరు డాక్టర్లే, భార్యాభర్తలు ఇద్దరు, ఒకడే అబ్బాయి, జ్వరం వచ్చింది, పొందేశారు. నెల, 2 నెలలు, 3 నెలలు తగ్గలేదు. అప్పుడు నన్ను పిలిపించారు, నేనే మీ గురువు గారు ఎవరు ఉన్నారట కదా, ఒత్తు దేని మీద, మీ గురువు గారు ఎవరు ఉన్నారు కదా, టా కాదండి, ఉన్నారు, ఉన్నారట కాదు, ఖచ్చితంగా ఉన్నారు. మరి మా అబ్బాయికి జ్వరం తగ్గటం లేదయ్యా, గురువులు ఏం చేస్తారయ్యా, దేవుడు ఏం చేస్తాడు, మీరు డాక్టర్లు కదా. ముక్కుబడి అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ముక్కుకున్నారు, మీరు ఇలా చేసుకోండి, మీరు ఇది సాధారణంగా చేస్తూ ఉంటారు. తమాషా ఏంటి అంటే, ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం ఇలాగా, వాళ్ళ అబ్బాయి గది నుంచి బయటకు వచ్చాడు, తగ్గిపోయాడు. ఇది ఒక పిలుపు సాయి. ఇది వాళ్ళకి సాయి ఎవరో తెలియదు, మా గురువు గారి గురించి మాట్లాడుతున్నాడు. కానీ నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి, ఇది కూడా సాయి పిలిపే. ఎందుకంటే గురువులు అనేక మంది ఉండరు, గురువులు అనేక శరీరాలలో ఉంటారు. అది అవగాహన కాకపోతే అసలు గురు తత్వమే మనకి అర్థం కాలేదు. నేను కెమిస్ట్రీ గుంటూరులో చెప్పా ఉంది, కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమిస్ట్రీ నేర్చుకున్నాను 1965-66 సంవత్సరాలు. ఇప్పుడు చాలా మంది కెమిస్ట్రీ నేర్చుకుంటున్నారు. ఎవరి దగ్గర? కెమిస్ట్రీ టీచర్స్ దగ్గర. వాళ్ళ పేర్లు ఏదైనా కావచ్చు, వాళ్ళ మతాలు ఏదైనా కావచ్చు కదా, కెమిస్ట్రీ నేర్చుకుంటున్నారు. సాయి చెప్పదలుచుకున్నది అది, 5.5 అడుగుల శరీరమే సాయి అనుకునేటటువంటి మూర్ఖులకి సాయి తత్వం అంటే ఏమిటో తెలీదు. ఆయనే అన్నాడని నేను చెప్తున్నానని అంటే సాయి ఎవరు? సకల దేవత స్వరూపం. చేత హనుమంతుడు సాయి అవునా కాదా? రాముడు క్రైస్ట్ సాయియే. మహమ్మద్ బుద్ధుడు, మహావీరుడు సాయి తత్వము. అది అర్థం చేసుకో. అది అర్థం కాలేదనుకోండి మీకు, ఎందుకు సాయి పారాయణుడు? ఎందుకు? ఆయన చెప్పింది మనం చెయ్యకపోతే అందుకు పారాయణ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో ఒక మాట తగులుతూ ఉంటుంది, చదువుకుంటూ ఉండాలి మనం, నిత్యము చదువుకుంటూ ఉండాలి. ఈ సాయితత్వంలో సకల దేవతా స్వరూపుడే సాయి కాదు, సకల సాధు స్వరూపుడు కూడా కాదా? సాయి చరిత్ర చదివితే అన్ని సాధువుల్లోనూ ఆయనే ఉన్నాడని తెలుసు. ఉపాసిని బాబా అన్న ఓసారి హృషికేశ్కి వెళ్తాడు. హృషికేశ్కి వెళ్తే ఒక స్వామి ఆయనకు కనిపించి, నువ్వు రేపు రా నీతో మాట్లాడాలి అంటాడు. ఏదో 2 నాణాల గురించి మాట్లాడతాడు, మూర్తి గురించి. ఆయన తల్లి కూడా హృషికేశ్ వచ్చి ఉంది. ఈ సంగతి చెప్తాడు, ఇలా ఒక సాధువు కనిపించాడండి ఇలా అన్నాడు. ఖచ్చితంగా ఆయన మన కులు గురువే అయి ఉంటాడు. 3 తరాల కిందట ఒక గురువు హృషికేశ్ నుంచి వచ్చి మన కుటుంబం వాళ్ళకి ఒక మూర్తి ఇచ్చాడు. ఆయనే అయించాడు. ఎన్ని తరాల కిందట? 3 తరాల కిందట. అంటే అర్థమవుతుందా తరాలంటే? తల్లి ఏం చెప్తోంది, 3 తరాల కిందట మనకి మహారాష్ట్రలో ఇచ్చినటువంటి మూర్తి ఆ గురువే అంటుంది. అంటే ఆయన వయసు ఎంతో? నేను వస్తాను చూస్తాను కదా, కనిపించాడు ఆయన. సరే 5-6 గంటలు వెయిట్ చేసి తల్లి వెళ్ళిపోతుంది. ఈయన కూడా ఇంకేం చేస్తామంటే అప్పుడు వస్తాడని, పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళని నేను పిలవలేదు. మీ తల్లే కావచ్చు, ఇంటికి తీసుకొచ్చాం అందుకు రాలేదు అంటాడు. ఈ సంఘటన ఉపాసిని బాబా యొక్క అన్నకి జరిగింది చిన్నప్పుడు. అప్పటికి ప్రాబ్లం ఉపాసిని బాబా పుట్టలేదు కూడా. దాని తర్వాత ఉపాసిని బాబా ఆయుర్వేద డాక్టర్ అయి 3 పెళ్లిళ్ళు చేసుకుని అనేక మంది గురువుల దగ్గరికి వెళ్లి ఓ విచిత్రమైనటువంటి రోగంతో బాధపడేవాడు. ఆయన ఊపిరి కలిపేది కాదు, ఆయన ఏమి తినలేకపోయాడు. అప్పుడు అలహాబాద్ దగ్గర ఆయనకి ఓ సాధువు కనిపిస్తాడు. కనిపించి వేడి నీళ్లు తాగు అంటాడు. తాగు, నేను పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్ని, ఈ బచ్చాగాడు ఏంటి నాకు చెప్పేది? తాగడు. ఈ బాధతో ఆయన తన ప్రాక్టీస్ అంతా మానేసి ఇలాగ దేశాలు తిరుగుతున్నాడు. వాళ్ళు అన్న వెతుక్కుంటున్నాడు, ఎక్కడున్నాడు మా చెప్తుంది అర్థమవుతుందండి. నేను క్లుప్తంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అవగాహన ఉంది కనుక. నేను చెప్పదలుచుకున్న విషయానికి ఇంకా రాలే, సంఘటనలు చెప్తున్నాను. ఇవి కాస్త మీరు గుర్తుంచుకుంటే నేను చెప్పబోయే మీకు సులభంగా అర్థమవుతుంది. ఈయనేమో మహారాష్ట్రలో ఊరు ఊరు వెతుక్కుంటున్నాడు. ఆయనేమో పిచ్చివాడిగా ఊపిరి సలపక బాధపడుతూ దేశాలు తిరుగుతున్నాడు. ఇద్దరూ ఒక్కొక్క పిచ్చిలో తిరుగుతున్నారు. ఒకడేమో బాధతో తిరుగుతున్నాడు, ఇంకోడు తమ్ముడు ఎక్కడ పోయాడు అనే బాధతో తిరుగుతూ ఇద్దరు బాధతోనే తిరుగుతున్నారు. ఇద్దరికి సాయి గురించి తెలియదు. నేను చెప్పదలుచుకున్నది అది, ఇటు ఉపాసిని బాబాకి సాయి గురించి తెలియదు, వాళ్ళ అన్నకి సాయి గురించి తెలియదు. సో పల్లెటూరులో ఇప్పుడు శిర్ది ఒక్కు గ్రామే కదా, వస్తాడు ఎవరు ఎట్లవరు ఉన్నాడు ఒకడు ఫకీరు, గురువు అవతార పురుషుడు అని కాదు ఒక ఫకీరు. ఆయన కనుక్కో, ఆయనేమంటాడు, నా దగ్గరికి కాదు బాబు, నువ్వు ఆ గుడికి వెళ్ళు, ఖండోబా గుడికి వెళ్ళంటాడు. అదే మరి పిచ్చివాళ్ళంటే, నేను ఈయన దర్శనానికి వస్తే నాతో ఏమి మాట్లాడకుండా ఖండోబా గుడికి వెళ్ళంటాడు ఏంటి అంటాడు. కానీ చెప్పాడు కదా అని వెళ్తాడు. వెళ్తే అక్కడ ఎవడున్నాడు, ఉపాసిని బాబు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్పదలుచుకున్నాను మేడం? మీరు కాదు గురువుని ఎన్నుకోవటం, గురువు మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుంటాడు. మీరు మూర్ఖంగా నాకు ఆయన గురువు ఈయన గురువు అనేటటువంటి మాటలు మాట్లాడకండి. సాయి తత్వంలో చాలా పెద్ద తప్పు అది. ఎవరిని ఎక్కడికి పంపించాలో అన్నది ఆయన పంపిస్తాడు. ఎవరిని ఎక్కడ పంపిస్తాడో మనకేం తెలుసు, మనకే తెలిస్తే నా ఉద్దేశం మనకి సాయి అక్కర్లే. ఎందుకు మనకే తెలుస్తుంది, కనీసం నాకు తెలియదు అనుకుంటా. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. అప్పుడు సరే తమ్ముడు దొరికాడు అన్న ఆనందంతో తమ్ముడు అన్న ఇద్దరు కలిసి సాయి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టలేదా అంటాడు. ఎవరిని అన్నని? అప్పుడు అన్నకు గుర్తొస్తుంది, ఓ పిట్టగా చెప్తాడు ఓ చెట్టు గురించి. అప్పుడు గుర్తొస్తుంది వాడు అన్నకి, హృషికేశ్లో కనిపించిన ఆ గురువే ఇన్నా. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఆ శరీరమే ఈ శరీరం? తత్వాన్ని అర్థం చేసుకోండి, సాయి తత్వాన్ని పట్టుకోండి తప్ప సాయిని పట్టుకుంటే గంగలో దిగుతారు. ఆయనే చెప్పాడు ఆ మాట. చాలా జాగ్రత్తగా మీరు సాయి తత్వాన్ని పట్టుకోవాలి. సాయి తత్వం ఏం చెప్తోంది, లక్ష్మి నాకు ఆకలిస్తోంది ఒకరోజు అంటాడు. తెలుసు కదా, సాయి అడిగితే ఆకలిస్తోంది అని. ఇంకంతకంటే అదృష్టం ఏముంటుంది, చేసుకుని వస్తుంది. తింటాడా, ఎవడికి పెట్టాడు? ఈవిడ ఆనందించిందా కుక్కకి పెట్టాడని? ఆనందించలే, సాయి తిన్నాడు, కుక్క తినకూడదు. ఏమన్నాడు సాయి? మరి ఆ జీవిత తత్వం మనకి అర్థం కాకపోతే, అన్ని జంతువులలోనూ ఆయనే ఉన్నాడు అని చెప్తే అందరు గురువుల్లో ఆయన్ని చూడలేనటువంటి మనము సాయి తత్వాన్ని ఏం అర్థం చేసుకున్నాం? ఒక కుక్కలో చూడమంటాడు తను, ఎదగాల. విద్యా వినే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి భగవద్గీతలో విచిత్రమైనటువంటి సాయితత్వం మీద శ్లోకం వస్తుంది. అది చాలా మంది తెలియదు సాయితత్వం మీద శ్లోకం అనేది. విద్యా వినే సంపన్నే బ్రాహ్మణే, ఓ బ్రాహ్మణుడు. మామూలుగా మన భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణుడు అనగానే ఒక గౌరవనీయమైన భావం వస్తుంది. కానీ మామూలు బ్రాహ్మణుడు కాట ఎలాంటి వాట, విద్య చదువు ఉన్నటువంటి వాడు. చదువు ఉండగానే ఏమొస్తుంది, అహంకారం వస్తుంది. అంతేత అలాంటి బ్రాహ్మణుడు కాట విద్యతో పాటు ఏమొస్తుంది, వినయం ఉంది. గవి ఆవు ఏనుగ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తి. ఓకే, ఏనుగ చాలా పెద్ద జంతువా, ఆవు మనకి పవిత్రమైనటువంటి జంతువా. సరే, బ్రాహ్మణులు విద్యా వినయం ఉన్న వాళ్ళు కూడా నేను సాయిని చూడగలను. కానీ దాని తర్వాత అక్కడ చూడగలిగితే నువ్వు ఫెయిల్ అంటాడు. ఇంకా ఎక్కడ చూడగలగాలి, శునికైవ శపాకేచ పండిత సమదర్శన. శ్మశానంలో మాంసము తినేటటువంటి కుక్కలో కూడా నువ్వు నన్ను చూడగలగాలి, అప్పుడు మేము సాయి భక్తులం అని చెప్పుకోవచ్చు. మొదట్లో రాదు అది, ఆ ట్రైనింగ్ కూడా ఆయనే ఇస్తాడు. కానీ ఒకసారో రెండు సార్లు చెప్పగానే అందుకుంటే వాడు తెలివైన స్టూడెంట్. ముట్టికాయలు ముట్టించుకుంటే మీ ఇష్టం అది, మీరు సాయి ముట్టికాయలు బాగుంటాయండి, మేము ముట్టికాయ తినే నేర్చుకుంటా ఉంటే ఆయన నేర్పుతాడు, గ్యారంటీగా నేర్పుతాడు, ఆయన చేతగానే ఉద్యోగండి. కానీ ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, సాయి అనేటటువంటి వాడికి రెండు శ్లోకాలు మాత్రమే నాలుగు ఉద్దేశంలో వర్తిస్తాయి, ఇంకా మిగతా ఏది కూడా సాయి తత్వాన్ని స్పష్టంగా చెప్పవు. ఏంటా రెండు శ్లోకాలు అంటే మీరు ఎప్పుడు విని ఉండరు, విన్నారా? సాయి తత్వాన్ని పూర్తిగా అవగాహన చెప్పేటటువంటి రెండు శ్లోకాలు విన్నారా లేదా? మరి నేను చెప్పాక మాకు తెలిసినట్టే ఒప్పుకోను. సదానింబ వృక్షం, ఇంకా నీకు తెలుసు తెలీదు నాకు తెలీదు, నేను చెప్పాక మాకు తెలుసు అని అంటే మాత్రం అది నేను అనవసరంగా చెప్పించానా? గురు బ్రహ్మ తెలుసా, అదే నేను చెప్పేది. మీకు చదువుతాడు తప్ప అది ఇది అని తెలియదు. ఇప్పుడు తమాషా అయిన సంఘటన నా జీవితంలో జరిగింది. రీసెర్చ్ చేస్తున్నాను బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ హాస్టల్ అని ఒక హాస్టల్ ఉంది కాశీలో, అంటే అక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. అమెరికా స్పెయిన్ నుంచి వచ్చిన ఇద్దరు నా స్నేహితులు ఒక రూమ్ లో ఉంటున్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఎప్పుడూ ఊహిస్తూ ఉండేవారు, రామకృష్ణ నీకు తెలుసా ఓ మంచి పండు ఉంది మా దేశంలో, అది భారతదేశంలో దొరకదు, నేను తెప్పిస్తున్నాం అది. కానీ ఏదో ఆ పెన్ను నాకు ఇప్పుడు నోరు తిరగదు, ఆ ఫేమస్ భాషలో ఆ పండు పేరేంటో ఊహిస్తూ ఉండేవారు. మేము ఆర్డర్ ఇచ్చాం పార్సల్లో వస్తుంది అన్నారు. సరే ఒకరోజు రానే వచ్చింది అది. వాళ్ళు అప్పటికి మొబైల్ ఫోన్స్ అవి లేవు. డిపార్ట్మెంట్కి ఒక వ్యక్తిని పంపించారు, రామకృష్ణ రా అని. సరే ఆ పండు టేబుల్ మీద పెట్టింది. మిగతా పళ్ళతో పాటు భారతదేశంలో దొరికే పళ్ళతో పాటు ఆ పండు కూడా పెట్టి ఉంది. నేను వచ్చా, వచ్చాక ఆ పండు వచ్చేసింది అన్నారు వాళ్ళు. టేబుల్ మీదే ఉంది ఆ పండు, కానీ నేను ఆ పండుని ఎప్పుడు చూడలే, పండు పేరు మాత్రమే తెలుసు నాకు. మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా, పండుని ఎప్పుడు చూడలే, పేరు తెలుసు, మీరు పండుని గుర్తించగలరా? పేరు మాత్రమే తెలుసు, వస్తువుని చూడలేదు. పేరు తెలిస్తే లాభం లేదు కదా, పేరుతో పాటు ఏం తెలియని. మీరు చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా, మనం చేసేటటువంటి అనేక ఆధ్యాత్మిక సాధనలో పేర్లు మాత్రమే మనకు తెలుసు, అది ఎదుర్కొండా ఉన్నా గుర్తించాం. ఎవడో ఒకడు వచ్చి చెప్పాలి మనకి ఇదే అది అని. చేత మొత్తము సాయి తత్వము ఓంకారం ప్రణవస్వరూపం కదా. సాయిని తప్ప ఇంకో ప్రణవస్వరూపాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మళ్ళా నేను చెప్పారు తెలుసాను బాధండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది ఒక సాయి యొక్క ఒక స్వరూపం. అంటే బ్రహ్మ విష్ణు స్వరూపులైనటువంటి గురువుని నేను నమస్కరిస్తున్నాను, జగద్గురువుగా సాయిని మనం గుర్తిస్తాం. కానీ ఇప్పుడు నేనేం మాట అంటున్నాను, నేను సాయి ప్రణవస్వరూపుడు కూడా. మరి ప్రణవస్వరూపుడైనటువంటి సాయి ఫోటోలు మీకు తెలుసు, కానీ అందులో మళ్ళా పెద్ద గందరగోళం ఉంది. సిద్ధి సాయియా సత్యసాయియా? సత్యసాయి అయితే మేము ఒప్పుకోం, సిద్ధి సాయియే. సిద్ధి సాయి ఆత్మ ఎంత ఘోషిస్తుందో మీకు తెలియాలి. సకల స్వరూపాలలో నేనే ఉన్నాను అని చెప్పేటటువంటి వ్యక్తిని ఒక మహాత్ముడిలో చూడలేనటువంటి దద్దమ్మల్ని సాయి భక్తులు అనకూడదు అని నా ఉద్దేశం. మీకు కోపం వస్తే నేనేం చేయను, నేనేం చేయలేను మీకు కోపం వస్తే. ఎందుకంటే నాకు తెలిసిన సాయి అన్ని చోట్ల ఉన్నాడు. ప్రహ్లాదుడి యొక్క విష్ణువు స్తంభంలో కూడా ఉన్నాడు. అందుగలడు అందులేడని సందేహము వలడు. ఎందెందు వెతికి చూసినా అందందే గలడు. దానవాగ్రిని చూస్తే కాదు, మాట ఏంటి అక్కడ పడిందో తెలుసా, వింటే. పోతన భాగవతంలో సాయి తత్వాన్ని వింటే మీకు తెలుస్తుంది తప్ప చూస్తే తెలియదు. అది కూడా మనది. ఎందుకు ఇది చెప్తున్నాను, సాయి తత్వాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తుల సమూహము ఈ 3 సంవత్సరాలలో ఏర్పడబోతోంది. అందుకొచ్చాను. సాయి గురించి మీ ఊహలు వేరు, అసలు సాయి తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఈ నేను చెప్పినటువంటి విషయాలు సాయి యొక్క పుస్తకాల్లో ఉన్నాయో లేవో చూసుకోండి. నేను చెప్తే ఏమన్నా ఉంటే మీరు ఒప్పుకోవాలి కదా, అది మరి ఆచరించాలి కదా. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఏ ప్రశ్న అడిగి ఇది మొదలెట్టాను నేను, ప్రణవస్వరూపము సాయి. మీలో ఎంతమంది ప్రణవస్వరూపాన్ని చూశారు, ఎప్పుడైనా చూశారా పోనీ కలలో అయినా? నాతో ఇక్కడ సాయి భక్తులు చాలా మంది ఉన్నారని చెప్పినట్టు గుర్తు, ఇందులో సాయి భక్తులు ఉన్నారు, సాయి చేతులు ఎక్కండి సార్. ఒక్కళ్ళు లేరా? వచ్చింది లేదు సార్. సాయి భక్తులు పోనీ, సాయి గురించి తెలుసుకుందాము అనుకునేవాళ్ళు చేతులు ఎక్కండి. ఓకే, అజ్ఞానం అది ఏం కాదు, నాకు జ్ఞానం లేదు, కానీ చదివింది వినాలా అందుకు చెప్తున్నాను. అంతకంటే ఇంకేం లేదు. రేపు మీరిక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చోవలసి వస్తుంది. ఇదంతా కూడా ఒక చక్రం. సాయి చరిత్రలో ఈ చక్రం గురించి కూడా చెప్తాడు. కప్ప పాము ఎవరు వాళ్ళు? సాయి బంధువులే, గురుభాయులే, సాయితో పాటు ఇదివరకు జన్మల్లో ఉన్నవాళ్లే. కానీ ఏమయ్యారు పాపం వాళ్ళు? పాము కప్ప. కానీ సాయి వాళ్ళను వదల్లే, అది ధైర్యం. మనం పావు కప్పలుగా వెళ్ళిపోయినా ఏం పర్వాలే, ఆయన చూసుకుంటాడు. కానీ ఆయన చూసుకుంటాడని పావు కప్పలుగా ఎందుకు మారటం? కొంచెం పైకి ఎక్కుదాం. వార్నింగ్ అక్కడ సాయి జీవితంలో. మీరు అది పుస్తకాన్ని మనం ఎలా జీవించాలో చెప్పేటటువంటి గ్రంథం అది. ఎలాంటి ప్రమాదాలు మనకి పొంచి ఉన్నాయి సాయితో పాటు ఉన్నంత మాత్రాన మీకు గ్యారంటీ లేదు. మీరు కనుక మీ జీవితాలను సవ్యంగా మలుచుకోకపోతే పాము కప్పలుగా మారవచ్చు, మేకలుగా మారవచ్చు. ఉందా అది సాయి చరిత్రలు? ఆయన గురుభాయిలే పాపం మేకలుగా వెళ్తూ ఉంటే 32 రూపాయలు ఇచ్చుకున్నట్ట సాయి భక్తులు గుణుక్కున్నారు. సాయి సర్వాంతర్యాన్ని, సాయికి అన్నీ తెలుసు, నోట్తో అన్న మాటలే. కానీ ఆయన 32 రూపాయలు ఇచ్చి మేకలు కొంటే మాత్రం ఏమంటారు? కొనకూడదు. ఏంటి మీరు అనేది ఏంటి? మీరు ఆచరిస్తున్నది ఏంటి? సాయికి అన్నీ తెలుసు అన్నప్పుడు నువ్వు నోరు మూసుకోయింది, కానీ చెప్పింది చెయ్యి. సాయికి నువ్వు చెప్పబాక, కానీ గురువులకి బల శిష్యులు దొరుకుతారు, అది గురువుల కర్మేమో. కృష్ణుడికి అర్జునుడు దొరికాడు. ఏం చెప్తాడు కృష్ణుడికి? నీకు తెలియదయ్యా పుణ్యం ఏంటో పాపం ఏంటో నేను చెప్తున్నా విను, అలా మన వాళ్ళని చంపుకోకూడదు, యుద్ధం చేయకూడదు. చెప్పాడా లేదా? 42 శ్లోకాలు చెప్పాడు. ఎవరికి? జగద్గురువుకి. తప్పు ఇలా యుద్ధం చేయకూడదు, మన వాళ్ళ మీద బాణాలు వేసుకుంటాం. తప్పు కృష్ణ. చదివితే మనకి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకేంటి, మనం కూడా అర్జున్ లాంటి వాళ్ళేగా. ఇంచేత గురువు చెప్పింది చేయటం చాలా కష్టం, చాలా కష్టం చెప్పింది చేయటం. ఎందుకంటే చాలా తేలిక, అది తేలికైన పనులు చేయాలనిపించింది, కష్టమైన పనులు చేయాలనిపిస్తుంది. మీకు అది ఎప్పుడైనా నేను చెప్తే నమ్మకం ఉండదేమో, ఈసారి చూడండి. గురువు దగ్గరికి వెళ్తే గురువు అలా వెళ్ళి ఇలా రా అన్నాడు అనుకోండి, కానీ వాడికి ఎంత కోపం వస్తుందో. నువ్వు ఒక మంత్రాన్ని 70 సంవత్సరాలు కదలకుండా కూర్చొని తపస్సు చేసుకో, చేయం అది కూడా, కానీ చేయటానికి ప్రయత్నించామంటాం. నేను చెప్పింది మళ్ళా మీరు దారి తప్పకండి. నేను అడిగిన ప్రశ్న మనసులో గుర్తుంచుకోండి, దానికే ఇది తీసుకెళ్తున్నా. ఎవరిని పట్టుకోవాలి మీరు? ప్రణవ స్వరూపాన్ని ఎప్పుడైనా మీరు చూశారా? దానికే గోల్ అంతా. ఓ పులి, సింహం కూడా ఆయన పాదాల దగ్గరే వచ్చి ప్రాణం వదిలేస్తుంది కదా. అన్ని పుల్లు వచ్చి ప్రాణాలు వదలవు కదా. పులి ఆయన దగ్గరకు వచ్చిందంటేనే అర్థం ఏంటంటే అక్కడ నీచ యోనిలోకి వెళ్ళింది. అలాగే పెద్ద యోనిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మెహర్ బాబా, ఉపాసిని బాబా, సాయి దగ్గరికి వచ్చారు, మహానుభావులు అయిపోయారు, వాళ్లే అవతార పురుషులుగా మారిపోయారు. చిత సాయి దగ్గర రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనం గమనించుకుంటాం. సాయి దగ్గరికి వచ్చి అంత గొప్ప చైతన్యం దగ్గర ఉండి కింద పడిన వాళ్ళు ఉన్నారు, అంత గొప్ప చైతన్యం దగ్గరకు వచ్చి పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, మధ్యన కూడా చాలా మంది ఉన్నారు. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బుర్ర ఉపయోగించుకోకూడదు. మొట్టమొదటి లక్షణం అది. మీ బుర్ర ఉపయోగిస్తే ఏ విద్య రాదు, ఆధ్యాత్మిక విద్య కాదు, ఇంగ్లీషు రాదు. ఇలా గీచి ఇలా గీచి ఇలా గీవయ్యా ఇది ఏ అన్నాడు అంటాడు, అలాగే ఎందుకు రాయాలి సార్ అన్నాం అనుకోండి. అలా రాయం నేను, ఏమవుతావు? ఇంగ్లీష్ రాదు అంటే ఆఖరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా నువ్వేం చేయాలి? గురువు చెప్పింది విని ఆయన చెప్పిందే ఆచరించాలి తప్ప నీ బుర్ర ఉపయోగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా. నష్టో మోహ శృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత చితోస్మిగత సందేహ కరిష్యే వచనం. నువ్వు చెప్పింది చేస్తాను అంటే చాలా సులభం, ఏముంది అందులో? చెప్పింది చేయటానికి ప్రయత్నించటం కూడా చాలా సులభం, కానీ చేయలేదు మీరు. దానికి ముందు నష్టో మోహ, మోహం పోవాలి. అర్జునుడు మహాభారత యుద్ధం చేయటానికే కదా పుట్టారు వీళ్ళందరూ పంచపాండవులు, తెలీదా వాళ్ళకి యుద్ధం చేయాలని? మహాభారత యుద్ధంలో డ్రెస్ అంతా వేసుకుని ఏంటి చూడటానికి వచ్చాడు అర్జునుడు? యుద్ధం చేయడానికే వచ్చింది, వచ్చి పోతామంటాడు ఏంటి? ఏమైంది అర్థం? అక్కడ మోహం వచ్చింది. మీ జీవితాలలో కూడా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి మోహాలు ఆపుతాయి మీకు. మీరు గమనించుకోవాలి, ఎవరికి వాళ్ళే గమనించుకోవాలి. మోహం అంటే అర్థం ఏంటి? గురువు పని ఈ కారణం వల్ల నేను చేయలేకపోతున్నాను అంట మోహం. ఇందువల్ల నువ్వు చేయలేదు, గురువు చెప్పడు అని మీకు తెలుసు, తెలీదా అసలు? మనమే ఈ అమ్మాయిని పెట్టి స్తంభాన్ని ఇలా ఎత్తే అని చెప్తామే ఏంటి అమ్మాయికి? చెప్తానా? నీలో ఎవరు చెప్తారు ఈ అమ్మాయికి అలాగా? ఎందుకు చెప్పరు? చేయలేదు నేను. మనమే చేయలేని పని ఇంకోటి చెప్పాం. జన్మజన్మల గురించి అవగాహన ఉన్నటువంటి గురువు మీరు చేయలేని పని చెప్తాడా మీకు? అయినా ఆయన చెప్పింది మీరు చేయలేకపోతున్నారు అంటే తప్పు ఎవరిది? మోహ అనేది తప్పు. నెక్స్ట్ మోహం పోవాలి. మోహం పోవాలి అంటే ఎట్లకి అడుగు కెడిపోదామా? అడుగు కెడిపోతే మోహం ఇంకో పెద్ద మోహం. మా గురువు గారు పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య గురువుని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళాడు. చలి, ఓ చోట చీకటి పడింది, ఓ చోట అది ఏమంటారు కుంపట్లాగా నెగడు వేసుకుని కొంతమంది కూర్చుని ఉన్నారు. అమ్మాయి మంట కనిపిస్తోంది కదా అని గురువు గారు కూడా అటు వెళ్ళారు. అప్పటికి ఇంకా ఆయన ఇంకా సాధనలో ఈ స్థాయికి రాలేదు. ఆయన గురువుని వెతుక్కుంటున్నాడు. ఆ నిప్పు దగ్గరికి వెళ్తే నెగడ దగ్గరికి అందరు చుట్టూరా కూర్చున్నారు, 30-40 మంది. నిప్పుకి దగ్గరగా ఉన్నటువంటి స్థలం మాత్రం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే గబగబ దగ్గరికి వెళ్ళి నిప్పు దగ్గర కూర్చోబోయాడు. ఖాళీగా ఉంది కదా, జాగ ఉంది కదా. సరే అక్కడికి వచ్చి ఆ నిప్పు దగ్గర కూర్చుంటాడు. కృతపతి అది మా గురువు గారిది, మీరు అక్కడ కూర్చోకూడదు అని. ఇంకా ఈయన బ్రహ్మానందం పడిపోయాడు. గురువుని వెతుక్కుంటూ వస్తున్నాడు కదా, ఇంకే తిరిగిపోయాడు నాకు ఇక్కడ గురువు ఇంకా. సరే అని జాగా వదిలేసి కూర్చోండి. ఈ లోపల ఆయన గురువు వస్తాడు. ఆ గురువు వచ్చేసరికి అందరూ లేచి నింపుతున్నారు, బ్రహ్మాలు పెట్టారు, కూర్చున్నారు. ఇంతకీ ఈయన ఎవరు అని అడిగాడు. శిష్యుడు కోపం వచ్చింది, మీకు తెలీదా 80 లక్షల ఆస్తి వదులుకుని వచ్చాడు మా గురువు, మీరు అలాంటి గురువుని వెతుక్కుంటున్నారేమో జాగ్రత్త. చెప్పింది అర్థమైందా ఏంటో? ఆ గురువు యొక్క గొప్పతనం దేని బట్టి చెప్పుకుంటున్నావు నువ్వు? ఆయన యొక్క సాధన బట్టి కాదు, ఆయన వదులుకున్న ఆస్తి నీకు ముఖ్యమైంది. జాగ్రత్త, చాలా మంది ఆ మూర్ఖత్వంలో జీవిస్తున్నారు. ఈనాటి స్త్రీ కూడా వదులుకున్న ఆస్తి ఇంకా నిన్ను పట్టుకుంటే. ఒక కథ రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవాడు, ఒక నది దాటాల్సి ఇద్దరు శిష్యులు, ఒక స్త్రీ కూడా దాటాడు. శిష్యుడు ఏం చేశాడు అంటే ఒక స్త్రీని భుజాల మీద ఎత్తుకుని దాటించేశాడు. దాటించి స్త్రీని అక్కడ దింపేశాడు అవతలొడ్డును. ఎప్పుడు గురువు దగ్గరికి వెళ్తామా అని తొందరపడిపోతున్నాడు రెండోవాడు. సరే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ వీడి కంటే ముందు. వెళ్ళి గురుగారు నీకు తెలుసా వీడు అమ్మాయిని ఎత్తుకుని, అంటే గురుగారు ఏమన్నారో తెలుసా, వాడు అక్కడే వదిలేశాడయ్యా, నువ్వు ఇంకా మోసుకొచ్చావు అన్నాడు. మోహం అర్థమైతే ఏం చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త. మీ భావనలు, మీ ఆలోచనలు ఒక బరువుగా ఉండి మిమ్మల్ని సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళనివ్వవు, అది మోహం అంటే. అర్థమైందా? నష్టో మోహ. రెండోది ఏంటి? స్మృతిర్లభ. మీకు చాలా జాగ్రత్తగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు. మీ సాధనలన్నీ కూడా ఇదివరకు జన్మలోనే పూర్తయిపోయాయి. మళ్లీ మీరు పిచ్చివాళ్ళలాగా సాధనలు చేస్తూ కూర్చుంటే ఏం చేస్తాం? ఇంతట భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి గురువు కూడా ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తూ ఉంటాడు, జన్మజన్మల బట్టి మన సంబంధం ఉంది అని. మీకు ఆ మాట యొక్క బరువు అర్థం అవటండి. ఎందుకు ఆ మాట అంటాడు? శ్రీకృష్ణుడు కూడా అదే మాట అంటాడు అర్జునుడితో, బహుని మే విజీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేష్టపదం తప. అర్జున నీకు తెలియదు, నీకు తెలియదు, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. మాట మీరు ఇంకా పట్టుకోలేదు. నువ్వు నేను కలిసి అంటే ఎప్పుడెప్పుడు కృష్ణుడు ఎక్కడ ఎలా అవతరించినా అతనితో పాటు ఎవరుంటారు కదా, అంటే సాయి ఎప్పుడు అవతరించినా ఖచ్చితంగా మీరు సాయితో ఉన్నారు అన్న నమ్మకం మీకు ఉన్నదా? అది అర్థం కాకపోతే ఆయన మాటకి విలువేయలేదు. విలువేయలేదు, మీకు విలువ ఇవ్వటానికి లేదు. అది చెప్పటానికి వచ్చాను. మేల్కోండి, స్మృతిర్లభ. గుర్తు చేసుకోండి, మీరు సాయితో అనేక జన్మలు బట్టి ఉన్నాము అని నమ్ముతున్నారు కదా. మీరు నమ్మితే ఏ సాధన చేయకుండా ఇలాగే ఉండుంటారా? ఆ జన్మల్లో ఉండుంటారు కదా. సాయి వదిలేసి ఉంటాడా మీ కర్మకి? ఆయనేమో ఎదిగిపోయాడు. ఓ మామూలు స్టూడెంట్, మంచి స్టూడెంట్, తనతో పాటు ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా అర్థం కాకపోతే స్టూడెంట్స్కి కంబైన్ స్టడీలో చెప్తాడు కదా. మరి సాయి లాంటి వ్యక్తి చెప్పకుండా నేను ముందుకు వెళ్ళిపోతానంటాడా? మరి ఏం చెప్పాడు మీకు అన్ని జన్మల్లో? గుర్తుందా మీకు? తప్పు ఎవరిది? అది మీకు అర్థం కాకుండా మీరు సాయి భక్తులు ఉంటే మీరు తప్పు చేస్తున్నారేమో అన్న ఉద్దేశం. గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకోవడానికి ఏం సాధన చేయాలి? మీరు ఏదో పేరు మర్చిపోతారు, ఏ సాధన చేస్తారు? గుర్తు తెచ్చుకోవడానికి ఏ సాధన చేస్తావు?
ఏం చేయలేవు, గుర్తు తెచ్చుకోవాలంటే ఇంకో సాధన ఏం లేదు, దానికి ఉందా?
అర్థమైందా? నష్టో మోహ స్మృతిర్లభ, కానీ ఈ జ్ఞాపకము మీ అంతట మీకు రాదు. సత్ప్రసాదాత్మయాచ్యుత, గురువు యొక్క అనుగ్రహంతోనే వస్తుంది.
కానీ మనం గురువు యొక్క అనుగ్రహం అడగము.
పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, సంపదలు కావాలి, పోస్టులు కావాలి. మీరు ఎప్పుడైనా సాయిని అనుగ్రహం మాత్రమే నాకు కావాలని మనము ఎప్పుడైనా అడిగాము? మీ సంగతి నాకు తెలీదు. నేను మాత్రం ఎప్పుడు నీ అనుగ్రహమే కావాలని ఎప్పుడూ అడగలే. మనం అందరం దొందుకు దొందే. మేము మంచి పనులు చేస్తాం, మంచి పనులు ఎందుకు చేయటం? సాయి అనుగ్రహం కోసం చేయండి. సాయి ఏం చెప్తాడు? అలానే మీరు చేస్తున్న మంచి పనులు మానేయకండి. ఎందుకంటే మంచి పనులు చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం ఎప్పుడైనా వస్తుంది. అసలు చేయకపోతే అసలు ఏమీ కాదు. కానీ భావం అర్థం చేసుకోండి. సాయి తత్వాన్ని అర్థం చేసుకోలేక సాయిని దిగజారుస్తున్నాం మనం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఏ ప్రశ్న అడిగాను? అది అది మర్చిపోకండి. మరి ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా ప్రణవ స్వరూపం? స్మృతి లబ్ధవా? ప్రణవ స్వరూపాన్ని ఎక్కడైనా చూశారా మీరు? రాలే. సరే చెప్తాను మళ్ళా. మాండక్య ఉపనిషత్ అని ఒక ఉపనిషత్, ఆ పేరు విన్నారా? అందులో దేని గురించి వచ్చారు? విన్నవాళ్ళు వినకపోతే మీరేం బాధపడక్కర్లేదు. అందులో ఓంకారం గురించి చెప్పబడింది. ఓంకారం గురించి ఏం చెప్తాడు అంటే, మూడు అక్షరాల కలయికతో ఓంకారం ఉంటుంది. ఆ మా గ్రాడ్యుయేట్ చేయడం రెండు అక్షరాలతో అవుతాడు. ఏ రెండు అక్షరాలు? బిఏ. అంటే బిఏ అని మీకు తెలిస్తే గ్రాడ్యుయేట్ అవుతాడా? లేకపోతే బిఏ అనే అక్షరాలు వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానము వాడికి వస్తే గ్రాడ్యుయేట్ అవుతాడా? మరి ఆవు మా అనే అక్షరాలు మాత్రమే మీకు తెలుస్తా, దాని వెనకాతలు ఉన్న జ్ఞానం కూడా అర్థమైందా? ఇంకేదో ఉంటారో అర్థం కాలే. తెలుస్తానే అపోహ ఉందండి కదా. కానీ ఉపనిషత్తులు ఏం చెప్పాడో చెప్తాను, నీకేమైనా గుర్తొస్తుందేమో చూడండి. ఆ అనే అక్షరము మెలకువ స్థితి అని చెప్తాడు. జాగ్రత్త స్థితిని ఆ అంటాము, కలలు గనేటటువంటి స్థితిని ఊ అంటాము, గాఢ నిద్రలో ఉండేటటువంటి స్థితిని మా అంటాము. అంటే ఆ ఊ మా అనే ప్రాణస్వరూపము ఏ స్థితులలో ఉంటుంది? మెలకువగా ఉంటుంది, కలలు గంటూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? మీరు మెలకువగా ఉంటున్నారా? మీరు కలలు కంటారా? మీరు నిద్రపోతారా? అంటే ఎవరు ప్రణవస్వరూపులు? మీరే కదా. అర్థమవుతుందా? అది తెలియకపోతే ఈ ఆధ్యాత్మిక విద్య భ్రష్టపడుతుంది. అందువల్ల ఆధ్యాత్మికత అంటే మనకి పెద్ద నచ్చదు. ఎవడో పని పాట లేని వాళ్ళు, ఎందుకు ఉపయోగపడనటువంటి వాళ్ళు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాదు, ఓ మెలకుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి, కళలు ఎలా కనాలి. చాలా మంది కళ్ళ గంటలు కాదు. ప్రతి గొప్పవాడు కూడా కళలు కనే గొప్పవాడు అవుతాడు. కళలు కన కళ్ళంటే అర్థమేం కదా, నేను అంత గొప్పవాడు అవ్వాలి అని ఊహించుకుంటాడు. ఊహించకుండా ఎలా అవుతాడు గొప్పవాడు? నిద్రపోగలగాలి. నిద్రని మన భారతీయ ఆధ్యాత్మికత ఏం చెప్తుందో తెలుసా? కారణ జగత్తు అంటుంది. అంటే ఈ మొత్తం సృష్టికి కారణం నిద్ర. దాన్ని ఉపయోగించుకోవటం రాదు మనం. నిద్రపోవటానికి భయపడతాం. కానీ నిద్రలోనే మొత్తము పరమార్థం ఉంది. అంతేత మొత్తము సాయి జీవితము మీ యొక్క జీవితమే. మీరు సాయిగా మారటానికి ప్రయత్నం చేస్తేనే మీరు సాయి భక్తులు తప్ప, మీరు సాయిని అడుక్కునే వాళ్ళగా ఉంటే వేస్ట్. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నాకు డిగ్రీ ఇవ్వండి అని అడుక్కో, సబ్జెక్టు నేర్చుకుంటాం. నేర్చుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు? మీకు పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టాక కదా. మరి సాయి పెట్టేటటువంటి పరీక్షలు వద్దు అంటాం మనం. ఒక కష్టం వచ్చిందంటే వద్దు భావన. కానీ ఇది సాయికి మాత్రమే సంబంధించిందా, అందరి గురువులకి సంబంధించిందా? ఇప్పుడు నేను చెప్పింది సాయికి మాత్రమే వర్తిస్తుందా? మీకు వర్తిస్తుంది, కుక్కలకి వర్తిస్తుంది, దోమలకి వర్తిస్తుంది, చెట్లకి వర్తిస్తుంది. అందువల్ల రెండో శ్లోకం వస్తుంది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే. దేవాలయాలలో ఇది నేర్చుకోవాలి మనం. శటకోపం పెడతారు, మీరు చూశారా శటకోపం పైన ఏం కనిపిస్తుంది మీకు? రెండు పాదుకులు ఉంటాయి. అంటే దేవాలయాలలో మీరు ఉపాసన చేసేది రెండు పాదుకల గురించే, భరతుడు ఉపాసన చేసేది ఆ రెండు పాదుకలే. సాయి పాదుకలైనా అవి దేవాలయాలు సాయి రాకముందు ఉండేవి, అప్పుడు శతకోపంలో పాదుకలు లేవా? మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? భూత భవిష్య వర్తమాన కాలాలలో వచ్చేటటువంటి సకల గురువుల గురించి మీరు ఆ గురువుని ఎలా ఉపాసన చేయాలో చెప్పినటువంటిది సాయి. అది ఆయన గొప్పతనం. కానీ నేను ఆ వ్యక్తినే గురువుగా కొలుస్తాను, మిగతా గురువుని చూడను అంటే ఆయన మనసు ఏమనుకుంటుందో మీరే ఊహించుకోండి, మీరే ఊహించుకోండి ఏమనుకుంటుంది. అంచేత సాయికే కాదు, మీరు దండం పెట్టగలిగితే కుక్కకు కూడా పెట్టాలి, దోమకు కూడా పెట్టాలి రా చుట్టూ అని. ఎంతకంటే అనవసరంగా నిద్రపాడవుతుంది. మిగతా గురువుల్లో కూడా సాయిని చూడగలిగితే చాలు, మొదటి స్టెప్ అది. ఆ ప్రేమ సాయి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ అందరి గురువుల మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓంకార స్వరూపులే. ఓంకారం అంటే ఏమిటి? మెలకుగా ఉండే స్థితిని ఉపయోగించుకోవటం తెలియాలి, కలలను ఉపయోగించుకోవడం తెలియాలి, నిద్రను ఉపయోగించుకోవడం తెలియాలి. తెలిసాక ఈ మూడు స్థితులని చేసి సమాధి స్థితికి వెళ్ళడం చేయాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం ఓటో క్లాస్ నుంచి. ఓటో క్లాసులో ఇంగ్లీష్ పాఠం చెప్పిన గురువే యూనివర్సిటీలో ఎంఏ డిగ్రీకి కూడా పాఠం చెప్పాలి, లేకపోతే నేను నేర్చుకోను అన్నా అనుకో తప్ప. నీ గురుభక్తి కదా, నాకు ఓటో క్లాసులో ఇంగ్లీష్ ఏబిసిడీలు ఎవడో నేర్పాడో వాడే ఏం చేయాలి? యూనివర్సిటీలు కూడా వాడే వచ్చి చెప్పాలి. సంభవమా? మరి ఇంగ్లీషే కాదు కదా, తెలుగు కూడా రావాలి కదా. మరి దానికి ఎంతమంది గురువులు ఉంటారు మీకు? మీ చదువు గురించి మాట్లాడుతున్నాను, తర్వాత మనం ఆధ్యాత్మిక విద్య గురించి మాట్లాడతాం. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మీకు కనీసం 20-30 గురువులు ఉండాలి ఇంగ్లీష్ చెప్పేవారు. తెలుగు 20 ఇంకా ఎక్కువే ఉంటారు మామూలుగా చెప్తున్నారు. మరి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇంకా ఏమే ఉన్నాయి? అంతా కలిపి నువ్వు ఓటో క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళాలంటే కనీసం 100 గురువులు ఉంటారు. కానీ 100 గురువులు నీకు ఒక సబ్జెక్ట్ చెప్తారు, మిగతా సబ్జెక్ట్ కావాలంటే. కానీ మన మూర్ఖత్వం అర్థమవుతుందా? ఆధ్యాత్మిక విద్యకి ఒక గురువు చాలంటున్నాం. గురుగీతలు ఏం చెప్తాడు? పుష్పం పుష్పాంతరం రజే, తేనెటీగ తేనెను సంపాదించుకోవటానికి ఒక పుష్పము నుంచి ఇంకో పుష్పానికి ఎలా వెళ్తుందో గురో గురువంతరం రజే, ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ధ్యానం చేసుకోవాలి. ఇది శివుడు పార్వతి చెప్పినటువంటి మాటలు. మరి మన బుద్ధి ఈనాడు ఎలా ఉంది? అసంభవం. గురువు దగ్గర నువ్వు నేర్చుకోలేవు, అందుకే గురువులు ఇతర గురువుల దగ్గర కూడా పంపిస్తారు. మీరు గురు చరిత్రలు చదవండి, ఏ గురువు కూడా ఒక గురువు దగ్గరే సాధన చేస్తే గొప్పవాడు అవ్వలేదు, ఇంక్లూడింగ్ సాయి. ఈ గురువులందరికీ ఆది గురువు ఒకడు ఉన్నాడు, దత్తావతారం, ఆయనకు ఒకడే గురువు. అవునా? ఆయనకు ఎంతమంది గురువులు? 28 ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఈ అవతారాలు, ఈ గురువు అవతారాల యొక్క పంచ దత్తావతారాలే కదా సిద్ధేశాయి, మాణిక్య ప్రభు, శ్రీపాద శ్రీవల్లభుడు, ముసేమ సరస్వతి స్వామి, కల్కోట్ మహారాజ్, ఈ ఐదుగురు కూడా పంచదత్త అవతారాలు. మరి ఈ ఐదు దత్తావతారాలకి వెనక ఉన్నటువంటి దత్తుడికే 24 గురువులు ఉంటే, వీరికి 24 కంటే కనీసం ఒకడైనా ఎక్కువ ఉంటాడు కదా, అవతారం కదా. అంతే సిద్ధిసాయి దగ్గరికి వచ్చేసరికి 29 గురువు గ్యారంటీగా ఉండి ఉండాలి. మన మూర్ఖత్వం ఎలా ఉంటుంది అంటే, ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకటే టీచర్ ఉంటాడు, మ్యాథ్ దాటదు. ఓకే, మీరు దాటదలుచుకుంటే నేను చెప్పింది మీకు చాలా ఇంపార్టెంట్, కానీ అక్కడే ఉండిపోతామంటే నాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ రాబోయేటటువంటి 3 ప్రపంచానికి ఆధ్యాత్మిక విద్య ఒక విశ్వవిద్యాలయం ద్వారా అందజేయబడుతోంది. ఇప్పుడు ఎలాగైతే నాగార్జున యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పీపుల్స్ యూనివర్సిటీ, మాస్కోలా, రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, వేలాది యూనివర్సిటీస్ ఉన్నాయి, లక్షలాది యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఈ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి విద్య చెప్పబడుతుంది. చెప్పబడకపోతే ఇక్కడ చదివిన వాడు విదేశాలకు వెళ్ళి చదువుకోలేదు. అక్కడో రకం చదువు, ఇక్కడో రకం చదువు ఉంటే ఎలా చదవగలవు నువ్వు? ఇంతటి ఇంజనీరింగ్ చదివిన వాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినా, ఇక్కడ మీ చోట ఉండిన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి అక్కడ నువ్వు ఇంజనీరు అయినా ఒకే విద్య నేర్పబడుతుంది కదా. అలాగే ఈ రాబోయే 3 మీ ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మిక విద్య అందజేయాలి. మీ ద్వారా ఎందుకంటున్నాను, దాంట్లో అభిరుచి ఉన్నవాడే నేర్చుకోకపోతే అభిరుచి లేనివాడు ఎందుకు నేర్చుకుంటాడు? సాయి అవతారంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం ఉంది, ఆధ్యాత్మిక విద్యను ఒక విజ్ఞానంగా, ఒక ఆధ్యాత్మిక విద్యగా అందజేయాలి. మన డిగ్రీ పేరేంటి? బిఏ, బిఎస్సీ, బిఈ, బీటెక్, డిగ్రీలు తెలుసు కదా మీకు. మరి మన డిగ్రీ ఏంటి? మీరు పరీక్ష పాస్ అయిపోయింది ఆధ్యాత్మిక విద్య, మీకేం డిగ్రీ వస్తుంది? బిఏ చదువుతున్న వాడికి వాడు ఏం చెప్తాడు? బిఏ చదువుతున్నాను అంటాడు. ఎంఎస్సీ చదువుతున్నవాడు అంటే వాడు ఏం డిగ్రీ వస్తుందో చెప్తాడు వాడు. మరి మీరు ఆధ్యాత్మిక డిగ్రీలో మీకు ఏ డిగ్రీ వస్తుందో తెలియకపోతే ఎట్లా? తెలీదా డిగ్రీ? ఇప్పుడే చెప్పాను నేను, ఓ అది మన డిగ్రీ, అది చదువుకోబోతున్నాం మేము అని అందుకు ఓంకారం చేస్తాం. లలిత సహస్రనామం చేసినా ఓమే, విష్ణు సహస్రనామం చేసినా ఓమే, ఏ తంత్రాలు చేసినా ఓమే, ఏమి చేసినా ఓమే, ఏంటంటే అది మన డిగ్రీ. ఇంగ్లీష్ చదివినా బిఏ, తెలుగు చదివినా బిఏ, అర్థమవుతుందా? ఇంత డిగ్రీ మారదు, డిగ్రీలో మీరు చదువుకునే విషయాలు మారుతాయి. ఇంకొక ఏం నేర్చుకోబోతున్నారు మీరు? ఎలాగ మెలకుగా ఉండాలి నేర్చుకోవాలి, ఎలాగ కలలు కనాలి నేర్చుకోవాలి, ఎలాగ పడుకోవాలి నేర్చుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను నేను, సందర్భానికి సంబంధించింది కాదు కానీ మాట వచ్చింది కనుక చెప్తాను. పడుకోవటం నేర్చుకున్నటువంటి వ్యక్తి, పడుకోవటం నేర్చుకున్నటువంటి వ్యక్తి క్యాన్సర్ రోగిగా పడుకుని ఆరోగ్యవంతుడిగా లేస్తాడు, డబ్బు లేని వాడిగా పడుకుని కోటీశ్వరుడిగా లేస్తాడు. ఒక రాత్రిలో మార్పు జరిగిపోతుంది. ఎప్పుడు పడుకోవటం వస్తే మీకు పడుకోవటం వస్తా? షిర్దికి వెళ్ళి పడుకుందాం అనుకో, చాలా మందికి రోగాలు పోతాయి. కారణం ఏంటి? అక్కడ ఆయన వాతావరణం ఉంది, ఆరా అంటానే ఊతొచ్చి వెలిగిస్తే నిజానికి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది, కరెక్టే, కానీ ఆ సువాసన ప్రపంచం అంతా వెళ్ళదు, ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. తీర్థయాత్రలకు అందుకు వెళ్తాం. సమాధి అనేటటువంటిది ఈ 3 దాటినటువంటి స్థితి. కానీ ఈ మెలకుగా ఉండేటటువంటి స్థితి, కలలు కనేటటువంటి స్థితి, నిద్రపోయేటటువంటి స్థితి మనకి మాత్రమే ఉన్నదా లేకపోతే మిగతా జంతువులకు కూడా ఉందా? అన్ని జంతువులు ఉన్నాయి, చెట్లు పడుకుంటాయి, రాళ్ళు పడుకుంటూ ఉంటాయి, అందువల్ల శ్రీపాద శ్రీవల్లభుడు కాని వాళ్ళు కాని ఒక గేది చేత వేద మంత్రాలు పలికించగలరు. ఎందుకు పలికిస్తారు అంటే నిద్రాస్థితిలో కనుక వెళ్ళగలిగితే గేదె నిద్రాస్థితి నీ నిద్రాస్థితి ఒకటే, అక్కడ కనుక నువ్వు స్థితి మార్చుకోగలిగితే గేది కూడా మంత్రాలు చేస్తుంది. భావం అర్థమైంది, ఎంత గొప్ప విద్య మీరు నేర్చుకోబోతున్నారు అన్నదాన్ని చెప్తున్నాను. ఇవాళ పడుకున్నటువంటి వ్యక్తి రాత్రి 8 గంటల లోపల కోటీశ్వరుడు అయిపోవచ్చు, రోగముక్తుడు అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు వాడి ఇష్టం. ఆ విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి ఆధారం ఎక్కడుంటుంది? మన శరీరంలో ఉంటుంది, అంతే కదా. బయట ఎక్కడో ఉంటే నీకేం లాభం, నీకు రాదు. ఏదైనా మార్పు రావాలి అంటే ఆ మార్పుకి తగినటువంటి పరిస్థితి నీలో ఉండాలి. మీది బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ కలర్ ప్రోగ్రామ్ కూడా మీ టీవీలోకి వచ్చేసరికి ఏమవుతుంది? తప్పు ఎవరిది? టీవీది కదా, ప్రోగ్రామ్ కాదు. మన శరీరాలు 5 ఛానల్స్ లా పనిచేస్తూ ఉంటాయి, దాన్నే మనం పంచ ప్రాణాలు అంటాం. అందుకే దత్తావతారాలు 5. ఇంకో దత్తావతారం కాదు, ఈ 5 దత్తావతారాలు వచ్చాక ఇంకేమవుతుంది? ఈ 5 దత్తావతారాలు మళ్ళా 5 5లుగా మారుతారు, మళ్ళీ 5 5లుగా మారుతారు. అందుకే పాదుకా స్థానంలో ఏముంటుంది? పంచ 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 5 5 5. లలితా సహస్రనామంలో ఏముంటుంది? పంచమి పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి. ఇంతకీ లలితా చదువుతాము, గురుపాదుక చదవము. నువ్వు చదివితే 2 1 చెప్తున్నావు, 2 1. నువ్వు ఏ భాషలో చదువుతావు నీ ఇష్టం. కెమిస్ట్రీ తెలుగులో నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు, ఫ్రెంచ్ భాషలో నేర్చుకోవచ్చు. లలితా సహస్రనామంలోనే ఈ విద్య నేర్పబడింది, విష్ణు సహస్రనామంలోనూ ఈ విద్య నేర్పబడింది. చూడగలిగితే, చూడలేకపోతే ఎక్కడ ఏమి కనిపించింది? ఈ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇవాళ నేను చెప్పినటువంటి ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి రోజులలో చదువులు మెలకుగా ఉండటం ఎలా నేర్పుతుంది? మీరు మెలకుగా ఉన్నారు అని ఒక భ్రమ ఉంది మీకు, కలల గంట ఎలాగో రాదు. కానీ సైంటిస్టులు అందరూ కూడా కలలేగన్నారు. నేను సైంటిస్ట్నే. అనేక మంది సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రలు చదివాను. ప్రతి సైంటిస్ట్ వాడు కనిపెట్టింది నిద్రపోయి కళ్ళలోనే కనిపెట్టాడు. నాది క్యారీ నేను చదువుకోండి. ఏ సైంటిస్ట్ చరిత్ర మెలకుగా ఉండే కనిపెట్టేవాడు, కలవగానే కనిపెట్టాడు. ఇంకేత మనం ఏ విద్యను నేర్చుకోబోతున్నాం? ఓ ఓం అనేటువంటి విద్య అంటే ఏమిటి? మెలకుగా ఎలా ఉండాలి, కళలు ఎలాగనాలి, ఎలా నిద్రపోవాలి. దీనివల్ల ఏం లభిస్తుంది? నీకేం కావాలనుకుంటే అది వస్తుంది. అందుకే ఆధ్యాత్మిక విద్యను ఏం చెప్తామంటే ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. డాక్టర్లు నయం చేసినటువంటి రోగం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పరిగెడతాం? గురువుల దగ్గరికి పరిగెడతాం. వ్యాపారంలో నష్టం వస్తే ఎవరి దగ్గరికి పరిగెడతాం? గురువు దగ్గరికి పరిగెడతాం. పాలిటిక్స్ లో లీడర్షిప్ పోతుంది అనిపిస్తే ఎవరి దగ్గరికి పరిగెడతాం? గురువు దగ్గరికి పరిగెడతాం కదా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఆ గురువు యొక్క చేతనత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు అన్ని లభిస్తుంది. ఈ అన్ని లభించడానికి మీ శరీరంలో నేను ఏమని చెప్పాను, నేను 5 స్విచ్లు ఉంటాయి, దాన్నే మనం పంచ ప్రాణాలు అంటాం. ఇంకా మన జీవితాలలో ఈ పంచ ప్రాణాలను మనం ఉపయోగించుకోగలిగితే నీకు కావాల్సింది లభిస్తుంది. అందువల్ల మనం ఏ పూజ చేసినా కూడా ఆ పూజని పంచోపచార పూజ అంటాం. అది కూడా మనకు తెలియదు ఎందుకు చేస్తున్నావు పంచోపచార పూజ. నువ్వు పంచోపచార పూజ చేస్తే ఏం జరగాలి? నీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలలో నువ్వు ఏ ప్రాణాన్ని కావాలంటే ఆ ప్రాణాన్ని ఉపయోగించుకోగలగాలి. కానీ ఈ ప్రాణాలు అన్ని నువ్వు ఎప్పుడు ఉపయోగించుకోగలవు? నీలో ప్రాణశక్తి ఉంటే. నీలో ప్రాణశక్తి లేదనుకోండి ఇంకా నువ్వే ఉపయోగించుకుంటావు.
అందుకే మీలో ప్రాణశక్తి ఉందా లేదా? అనుమానం ఉన్నవాళ్ళు చేతులెత్తండి. మీలో ప్రాణశక్తి ఉన్నదా లేదా?
ఏమో అంటున్నాయి నాకు, కొన్ని తెలుగే మాట్లాడుతున్నానా, మీకు అర్థమవుతుందా మీకు చెప్తుంది?
మీలో ప్రాణశక్తి ఉన్నదా లేదా? ఇలా అడిగితే తెలియజేయము, మీరు బతికున్నారా లేదా అని అడిగాను అనుకోండి. అనుమానం లేదు కదా. ఎప్పుడు బతికుంటాం మనం? ప్రాణశక్తి ఉంటే. అంది నేను ప్రశ్న తప్ప అడిగాను. ప్రాణశక్తి ఉన్నదా లేదా అంటే మీకు కొంచెం అనుమానంగా ఉంది. మీరు బతికున్నారా లేదా? ప్రాణశక్తి ఉంది. అంచేత ఇప్పుడు బతికి ఉంటేనే కదా మెలకుగా ఉండటం, కలలు గంటము ఏదో చేస్తారు మీరు కదా. అంచేత మొత్తము ఆధ్యాత్మిక విద్య దేని మీద ఆధారపడి ఉంది అంటే మీ ప్రాణశక్తిని రక్షించడం మీద ఆధారపడి ఉంది అంతే కదా. మీ ప్రాణశక్తి ఉంటే ఆధ్యాత్మిక విద్య ఉంది, ప్రాణశక్తి లేకపోతే ఆధ్యాత్మిక విద్య లేదు. రక్షింపబడటము అనేటటువంటి దానికి సంస్కృతంలో త్రాయ త్రాణము, త్రాయతి రక్షింపబడుతుంది రక్షిస్తుంది అని ఆ మాటకి అర్థం. త్రాయతి రక్షిస్తుంది. ప్రాణాలకి సంస్కృతంలో గయాన్ అని మాట వాడతారు సంస్కృతంలో. అంతేనా ప్రాణాలను రక్షించాలి అంటే గయాన్ త్రాయతి కలిపి చెప్పండి ఏంటో. చెట్టు ఇంతకీ గాయత్రిదే కదా మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అంతవరకు అర్థం కదా. అంతేత మీరు ప్రాణశక్తి ఉపాసన చేసినా చెయ్యకపోయినా మీ కర్మ ఏంటి అంటే అది మీలో ఉంది ఉందా లేదా? అంతేత ఇప్పుడు ఇంతకీ గాయత్రీదేవిని మీరు ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే శక్తి పెరుగుతుంది, ఉపాసన కాకపోతే క్షీణిస్తుంది. కానీ మీకు విన్నా వినకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరందరూ ఏ స్వరూపాలు? గాయత్రి స్వరూపాలు. అర్థమవుతుందా? ఇందులో ఆధ్యాత్మికత ఏం లేదు, వేదాంతం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అంతకంటే ముందేం చెప్పాను? ఓంకార స్వరూపాలే కదా మీరు. ఇంకేత ఓంకార స్వరూపాలు మెలకుగా ఉన్నారు, కలలుగంటున్నారు. ఈ మూడు ఉన్నవాడు ఓంకార స్వరూపం కదా. అంతేత మీరు ప్రణవస్వరూపాలు కూడా గాయత్రి స్వరూపాలు కూడా కాదండి. నువ్వు కాదన్నా అదే, నువ్వు మాత్రమేనా? ప్రతి జంతువు ప్రతి ప్రాణి. ఎందుకంటే ప్రాణి అంటేనే అర్థం ఏంటి? ప్రాణం ఉందండి. ప్రాణం ఉందంటే గాయత్రి ఉందండి. అంతేత గాయత్రి అంటే ఓ దేవత అనుకోకండి, మీలో ఉన్నటువంటి శక్తి. ఎక్సర్సైజ్ చేస్తే మామూలు వ్యక్తి కంటే మీకు శక్తి ఎక్కువ వస్తుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే మామూలు వ్యక్తులుగా ఉంటారు. అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీకంటే ఘనుడుగేం కాదు. ఏం చేశాడు? ఆ ఇంద్రియాలను ఉపయోగించుకున్నాడు. చేతిని ఉపయోగించుకుంటే చేతికి బలం వస్తుంది, కాళ్ళను ఉపయోగించుకుంటే కాళ్ళకి బలం, ఉపయోగించుకుంటే మైండింగ్ బలం వస్తుంది అంతే కదా. ఉపయోగించుకోకపోతే ఇంతవరకు అర్థమైంది కదా. అంటే దీన్ని పంచముఖి గాయత్రి అని అందుకంటాం. ఆవిడికి పాపం ఐదు తలకాయ లేవు, మీకు ఉన్నాయి ఐదు ప్రాణాలు. ఐదు రకాలైన ప్రాణాలు ఉన్నాయి కదా, అది పంచముఖి గాయత్రి అంట. కానీ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి మీరు? చాలా సులభమైనటువంటి మార్గం మీకు చెప్తున్నాను నేను. మూడు రకాలైనటువంటి ప్రాణశక్తి ప్రపంచంలో ఉంటుంది. మొట్టమొదటి ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది అంటే సూర్యుడిలో ఉంటుంది. అది సైంటిస్టులు అందరికీ తెలుసు, మనకి తెలియదు. దేవుడు గురించి దాని గురించి చెప్తున్నటువంటి మనకే ఆ ప్రాణశక్తి గురించి తెలియదు. సైంటిస్టులు అందరూ ఒప్పుకుంటారు సూర్యుడు లేదే ప్రాణం లేదు. కానీ ఒక సూర్యుడు ఒక్కడు సరిపోడు, సూర్యుడితో పాటు ఏమైనా ఉండాలి, నీళ్లు ఉండాలి కదా. ఇంకేత ప్రాణము ఉండాలి అంటే సూర్యుడు ఉండాలి, నీరు ఉండాలి. అది ఇక్కడ చెప్పబడింది. కిందలు నీరు ఉంది, పైన వెనక అతను సూర్యుడు ఉన్నాడు. ఈ రెండు కలిస్తే గాయత్రి. బలిగా పట్టు చీర కట్టుకుంది గాయత్రి. పట్టు చీర కట్టుకుంటున్నా శక్తి అది. ఏ శక్తి? మీలో ఉంది కదా. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఆ విద్య నేర్చుకోండి,
అందుకే అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం నీలోనూ ఉంది, అందులోనూ ఉంది, అది చోట్లో ఉంది. మీరు అది గుర్తించలేకపోతే అదే సాయి చెప్పింది కూడా, ప్రతి అణువులో, ప్రతి దాంట్లో, ప్రతి ఫోటోలో నన్ను గమనించుకో, ఈ ప్రాణశక్తిని గమనించుకో. నువ్వు సిద్ధి స్థాయిని గమనిస్తే అట్ట, సిద్ధి స్థాయిలో ఏ ప్రాణము ఉన్నదో ఆ ప్రాణమే నీలోనూ ఉంది, ఆ ప్రాణము దోమలోనూ ఉంది. ఉంది గనక అందరినీ ప్రేమగా చూడు. నీకు దెబ్బ తగిలితే బాధపడతావు కదా, మరి అంతా నా స్వరూపాలి అన్నప్పుడు ఆ బాధ కూడా నీ బాధే. అంచేత నువ్వు సేవ ఏమి చేయటల్లే నీ బాధ పోగొట్టుకుంటున్నావని తెలుసుకో. మీరు సేవలు చేస్తున్నావని బయలుదేరుతారు. నా చేతికి దెబ్బ తగిలితే నా వేలికి సేవ చేస్తానా? మీరందరూ చప్పట్లు కొట్టండి, ఈయన ఎంత గొప్పవాడు, ఆయన చిటికిన వేలికి దెబ్బ తగిలింది, అంచేత ఆయన ఏం చేస్తున్నాడు చిటికిన వేలికి అంటావా? చిటికిన వేలికి వాడు సేవ చేసుకుంటున్నాడా? సేవ చేసుకోవటం లేదు, బాధపడుతున్నాడు, బాధ తీసుకుంటున్నాడు. ఎవడి కోసం చేస్తాడు? ఆ భావంతో నువ్వు సేవ చేస్తున్నావు, నీకు అలా అనిపిస్తుందా? నేను ఇంత సేవ చేస్తున్నా తప్పు కదా ఆ సేవ. నువ్వు ఎందుకు సేవ చేయాలి? అది కూడా నా శరీరమే. నా చేతికి దెబ్బ తగిలితే నేను ఎంత బాధపడుతున్నాను, అంతే బాధ నీకు దెబ్బ తగిలినా నాకు వస్తుంది కనుక తెలుస్తున్నా. అందుకే ఏ గురువు కూడా నేను సేవ చేస్తున్నానండు, నీ కష్టాలు తీరుస్తున్నాడు అని నిన్ను అనుగ్రహిస్తున్నాడు నువ్వంటావు. నీ కొడుక్కి ఉద్యోగం దొరక్కపోతే ఆయన ఆశీర్వదిస్తే ఉత్సవం అనుగ్రహం కాదు, అది ఆయనకి బాధే. నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు. ఇంతేంటి, నీలోనూ ఆ శక్తి ఉంది కనుక. ఈ భావం అర్థమవుతుందా? ఈ భావాన్ని సూర్యుడు జలముతో కలిపి చెప్పేటటువంటిది గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఇది మీరు ఉపయోగించుకోగలిగితే మీరందరూ కూడా సాయి అంత గొప్పవాళ్ళు అవుతారు. ఫార్ములా తెలిస్తే లాభం లేదు, ఫార్ములా ఉపయోగించాలి. నేను వచ్చింది అది మీకు చెప్పటానికి. ఈ ప్రాణశక్తిని, ఈ గురువు యొక్క శక్తిని, అది సాయి పేరుతో మీరు పిలుచుకుంటారు, ఏ గురువు పేరుతో పిలుచుకుంటారు, పైగంబరుడు పేరుతో పిలుచుకుంటారు, క్రైస్ట్ అనేటటువంటి వాడి పేరు, మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి. ఈ పేర్ల మధ్య భేదం తీసుకొచ్చారా అసలు మీకేమీ అర్థం కాలేదు. ఇంకా అసలు ప్రశ్నే లేదు, అసలు ఒక్కడికి కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. ముందు ఈ ఓపెన్ హార్ట్, విశాలమైనటువంటి హృదయం రావాలి మీకు. అంతే తప్ప నేను ఇలా సంకుచితంగా ఇదే చూస్తాను అంటే ఇంకా నువ్వేమి ఎదుగుతావు? ఇంకా సాయితత్వాన్ని ఏం అర్థం చేసుకుంటావు? అంతేత మొదటి ప్రాణశక్తి ఎక్కడుందని చెప్పాను నేను, సూర్యుల్లో ఉందని చెప్పాను. రెండవ ప్రాణశక్తి నీటిలో ఉంది, మూడవ ప్రాణశక్తి అగ్నిలో ఉంది. చేత మూడు రకాలైనటువంటి ప్రాణశక్తులను ఉపయోగించుకోగలవు కనుక గాయత్రిని త్రిపద అంటాం. మూడు లైన్లు ఉన్నాయని కాదు, ఠకామని చెప్పేస్తారు. తత్సవితుడు వరేణ్యం ఆ శ్రేష్ఠుడైన సూర్యుడు. సూర్యుడు గురించి చెప్తోంది అది. నీకు తత్సవితుడు వరేణ్యం అనాలని లేకపోతే ఆ సూర్యుడు అను. ఆ సూర్యుడు అంటే సూర్యుడు ఒప్పుకోడా? నువ్వు సవితుడు అంటేనే ఒప్పుకుంటానయ్యా నా పేరు. నువ్వు పేరు తెలియకపోయినా పర్వాలేదు, సూర్యుడిని చూస్తే ఉపయోగించుకుంటే. మనం సూర్యుడిని ఉపయోగించుకుంటున్నా తెలీదు. సూర్యశక్తిని ఉపయోగించుకోవటం రాదు మనకి. కానీ మనం మొత్తము ఆధ్యాత్మికత సూర్యశక్తిని ఉపయోగించుకోవటమే. రామాయణంలో రావణాసురుడితో దెబ్బలాడాలి, ఎలా దెబ్బలాడాడు రాముడు? ఆదిత్యుడి. హనుమంతుడు గారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి మీదకి వచ్చింది. హనుమంతుడి యొక్క గురువు ఎవరు? సూర్యుడు. మీకు తెలుసు కదా ఇది. అచేత మొత్తం రామాయణము సూర్యశక్తిని ఉపయోగించుకోవటమే. మరి మహాభారతం క్షమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు. అక్షయ పాత్ర సూర్యుడి దగ్గర నుంచి. ఆ సూర్యుడిని వదిలేశాం మనం. అసలు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తే ఇంతమంది దేవీ దేవతల్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాం. తప్పు అంటలే నేను. ఎలక్ట్రిసిటీని పట్టుకున్నాక నువ్వు ఫ్రిడ్జ్ కావాలో ఏసీ కావాలో ఏదో చూసుకొని ఇచ్చావు. అసలు ఎలక్ట్రిసిటీ లేదనుకో, ఏం చేసుకుంటావు? ఫ్రిడ్జ్ ఏసీ అది
ఆ మాట చెప్తాను. చేత ఏ దేవత నీకు పలకాలన్నా సూర్యుడి యొక్క శక్తి కావాలి. భగవద్గీతలో చాలా స్పష్టంగా మాట శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇమం వివత్సతే యోగం ప్రోక్తవానమవ్యయం. అంచేత ఈ సూర్యోపాసన ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడిని పట్టుకోండి. అందుకే గురువుని కూడా అజ్ఞాన తిమిరాన్నస్య, చీకటిని ఎవడు పోగొడతాడు? సూర్యుడు పోగొడతాడు. అందుకే జ్ఞాన భాస్కరుడు, జ్ఞాన సూర్యుడు అంటాం. ఉంటనే కబుర్లు చెప్పడానికి కాదు, నిజంగా ఈ సూర్యుడే మీరు ఉపయోగించుకోగలిగితే అన్ని ఇస్తాడు మీకు. మహాభారతంలో అన్ని ఆ సూర్యుడే ఇచ్చాడు, రామాయణంలో అన్ని ఆ సూర్యుడే ఇచ్చాడు. ఈనాడు సైంటిస్టులు చెప్పేది కూడా ఏంటి అంటే ఆ సూర్యుడే అన్ని ఇస్తున్నాడు. భావం అర్థమైంది కదా. అందుకు గాయత్రీ మంత్రం చేసుకోవాలి మీరు. మీరు చేసుకోమండి, మీకు అర్థం కాదు ఫార్ములా. ఓం రకరకాల లాస్ చెప్తాం సైన్స్ లో మీరు. మేము ఈ ఫార్ములా ఒప్పుకోమండి, ఒప్పుకోవచ్చు. ఆ శక్తి నీకు పలకదు, అంతే కదా. అలాగే సూర్యుడి యొక్క శక్తి పలకకుండా మీలో ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి కావాలంటే, అందుకే లలితా సహస్రనామంలో కానీ ఇందులో కూడా మొట్టమొదటి చెప్పేది అంటే, ముందు గాయత్రి చేసుకో, తర్వాత మిగతావి చేసుకో. కానీ ఇదే అర్థం చేసుకుని, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది ఆధారం, ఇది ఇది వదిలేసుకుందాం మనం భారతీయులు. పుట్టిన వదిలేసుకుందాం దీన్ని. దీనివల్ల ఓ అద్భుతమైనటువంటి శక్తిని మనం కోల్పోయాం. 5 నిమిషాల్లో ఆ శక్తి గురించి చెప్పి మీరు వెళ్ళిపోవటానికి వీలు. తర్వాత ఆ శక్తి ఉపాసన ఎలా చేయాలి, దాంట్లో మీరు ఎలా పాలు పంచుకోవాలి అని సుమారు 300 నిమిషాలు అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. 300 సెకండ్లు చేసుకున్నాను అంటే ఎక్కువసేపు పట్టిన తర్వాత. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోకపోతే ఇదేదో మామూలుగా ఆశామాసిగా నేను చెప్పటం లేదు. ఆ గురు పరంపర ఏం కోరుకుంటోంది అంటే, ఈ 3 సంవత్సరాలలో భారతీయులమైనటువంటి మనము ఈ శక్తి ఉపాసన చేసుకుని ప్రపంచానికి చూపించాలి. ఇది కబుర్లు కాదు. ఏ వ్యక్తి ఈ ఉపాసన చేసినా వాడు సాయి అంత గొప్పవాడు అవుతాడు, కృష్ణుడంత గొప్పవాడు అవుతాడు, రాముడంత గొప్పవాడు అవ్వాలి. ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ అవ్వకపోతే ఎట్ట, మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ కాకపోతే ఎట్ట, ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నవాడు గురువు యొక్క శక్తి పొందలేకపోతే ఎందుకయ్యా ఆధ్యాత్మిక విద్య అడుక్కోటానిక. నేర్చుకుందాం అంచేత 2 మాటలు చెప్పి ఈ శక్తి ఎలా ఉపయోగపడుతుంది భారతీయునికి అన్నది. సంస్కారాల ద్వారా ఉపయోగపడుతుంది. భారతీయుల్లోనే ఉంది ఇది. దేశ విదేశాల్లో ఎక్కడ సంస్కారాలు లేవు. ఒక సంస్కారం గురించి మాత్రమే ఇప్పుడు నేను చెప్తాను నేను మీకు, వివాహ సంస్కారం. ఇంకంటే అదే ఇంకాస్త మిగిలి ఉంది, మిగతా సంస్కారాలన్నీ హుళక్కి అయిపోయాయి. వివాహ సంస్కారం కూడా హుళ్ళక్కి అవ్వలే. ఇంకా హుళ్ళా దగ్గర ఉంది, అది కీ అవుతుందో కాదో నాకు తెలియదు. పెళ్లి జరిగింది, అగ్ని ముందు జరుగుతుంది. అగ్ని అంటే ప్రాణము అని చెప్పాను కదా, కలశం ఉంటుంది, నీరు ఉంటుంది అక్కడ, అది కూడా ప్రాణము అని చెప్పాను కదా. సరే, సూర్యుడు ఎప్పుడు ఉండనే ఉంటాడు ఆకాశంలో. మీరు వద్దన్నా విండు, ఆయన అక్కడే ఉంటాడు. రాత్రి అక్కడ ఉంటాడు, రాత్రి కూడా ఆకాశంలోనే ఉంటాడు, నీకు కనిపించాడు. చేత సూర్యుడు అగ్ని నీరు సాక్షిగా స్త్రీ పురుషులు ఒకటి అవుతాడు కదా. ఈ దాని నుంచి వాళ్ళు భార్యాభర్తలు అని చెప్తాము. చెప్పగానే ఆ క్షణంలో ఎంత గొప్ప మార్పు జరిగిందో మీకు తెలుసా? అప్పులైతే మాస్టర్ అది మాకు తెలుస్తుంది అనబాకండి. అప్పుల గురించి నేను మాట్లాడతాను అంటే అది కూడా ఇప్పుడు ఒక పెద్ద బాధాకరమైన విషయమే, అది అలా జరగకూడదు. కానీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏం గొప్ప మార్పు జరుగుతుంది? ఆ ఇద్దరు భార్యాభర్తలు అయితే ఇటు 200 మంది, ఇటు 200 మంది బంధువులు అయిపోతారు. తక్షణం బంధువులు అవుతారు. అంతవరకు ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు బంధువులు అయిపోతారు. ఆ రోజే ఆ బంధుత్వం ఉంటుందా, జీవితాంతం ఉంటుందా? సంస్కారం అంటే అర్థమైందా ఎంత గొప్ప మార్పు జరుగుతుందో. నీరు అగ్ని సూర్యుడు సాక్షిగా జరిగేటటువంటి ఆ సంఘటన వల్ల 200 మంది పరస్పరము ఆబద్ధులవుతున్నారు.
ఈ సంస్కారాల గురించి మీకు నేర్చడం మ్యారేజ్ డే ఎందుకంటే పెళ్లినాడు ఈ సంస్కారాలు మీకు అర్థం అవలేదు. అంటే ప్రతి సంవత్సరము వివాహ దినాలు చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా మీకు అర్థం అవుతాయి, అది చేసుకుందరు కానీ. అన్నిటికంటే ఇంకొక గొప్ప సంఘటన జరిగింది మీ జీవితంలో, మీకు గుర్తుందో లేదో, ఏదైనా జరిగిందో గొప్ప సంఘటన మీరు పుట్టడం గొప్ప సంఘటన కాదా? గురువు యొక్క శిష్యులు అయ్యారంటే గొప్ప సంఘటన, మామూలుగా ఉంటే వేస్ట్ అనుకోండి ఆ బతుకు. మరి ఆ గొప్ప సంఘటన ఎలా ఉపయోగించుకోవాలి? మీరు సంవత్సరం తర్వాత సంవత్సరం అయిపోతూ ఉంటే 1వ క్లాస్ చదువుతున్న పిల్లవాడు 2వ క్లాస్ 3వ క్లాస్ 4వ క్లాస్ 10th క్లాస్కి వస్తాడు, ఇంటర్మీడియట్కి వస్తాడు, డిగ్రీ చదువుతాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాడు. అంటే ఒక్కొక్క సంవత్సరంలో మరి మీరు ఆధ్యాత్మిక విద్యలో ప్రతి సంవత్సరం ఎక్కడికి ఎదుగుతున్నారు అని అసలు ఎందుకు ప్రశ్నించుకోరు? మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే. మొదట్లో అయితే చాలా బాగా చేసేవాళ్ళం అండి, ఓ 2 సంవత్సరాలు అయిపోయిందండి అసలు ఇప్పుడు వెళ్తాను కూడా లేదు. అంటే ఎదుగుతున్నామో వెనక్కి వెళ్తున్నామో నాకు తెలియదు. అర్థమైందా? పుట్టినరోజు ద్విజత్వం అంటాం, అందుకే ఒకటి అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చిన రోజు, రెండోది ఈ రోజు, ఇది అర్థమైన రోజు. మళ్ళీ పుట్టారు మీరు ఈ రోజు నుంచి, మీరు ఆ పుట్టినరోజు, మీరు పుట్టినరోజు నాడు. ప్రతి సంవత్సరము మీరు ముందుకెళ్ళాలి 3 ఏళ్లలో. నా గ్యారంటీ ఏంటి అంటే ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమం ప్రకారం మీరు చేయండి, ఖచ్చితంగా మీరు గురువులు అయిపోతారు. గురువులు అంటే నా ఉద్దేశం ఏమిటి? 3 లక్షణాలు ఉండాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవు మహేశ్వరు, ఈ 3 లక్షణాలు మీలో వస్తాయి. కానీ ఆ 3 లక్షణాలు వచ్చాక ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చెప్పాను నేను, 3 సంవత్సరాల తర్వాత చెప్తా, కంటిన్యూస్ చేస్తాను. ఓకేనా? సరేనా?